తగదు. భుజియంప సంధ్యాద్వతయమునందు అన్య పరిభుక్త పాత్రమునందు భిన్న భాజనమునను తినరాదు పగటి యందు తక్రమును రేయి పెరుగును త్రావరాదు. రెండు సంధ్యాకాలాల్లో భోజనం చేయకూడదు. సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు, పగటిపూట సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, వీటిని ద్విసంధ్యలు అంటారు. మధ్యాహ్నంలో అయితే ఆ నియమం లేదు, కానీ ప్రాతసంధ్య సాయం సంధ్య, సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తూ ఉంటే దాన్ని ప్రాతసంధ్య అంటారు. అలాగే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎర్రని కిరణాలు వస్తున్నాయే, అది సాయం సంధ్య. ఈ రెండు సంధ్యాకాలాల్లో అన్నం తినకూడదు, స్త్రీ సంగమం కూడదు, ప్రయాణం చెయ్యకూడదు. అప్పుడు సంధ్యావందనమే చెయ్యాలి. ఒకరి వస్తువులు ఒకరు ఆహారానికి వాడకూడదు. అంటే ఒక కంచలో ఒకటి తింటూ ఉంటే ఆ కంచలోనే ఇంకోటి తినకూడదు. అది ఒక భార్యాభర్తలకి తప్ప ఇతరులకి పనికిరాదు. కాబట్టి ఇంట్లో రోజు మీరు తింటున్న కంచంలో నాబోటి వాడిని పిలిచి అందులో ఏం పెట్టకూడదు. ఇతరులు పడుకొని ఉన్న దుప్పటి, ఇతరులు వాడినటువంటి పరుపులు, ఇటువంటి వాటిని ఇంకొకళ్ళు వాడకూడదు. ఒకవేళ మంచాలు పరుపులు వాడవలసి వస్తే దాని మీద కొత్త దుప్పటి వేసి అప్పుడు మాత్రమే అతిథులకు ఇవ్వాలి. తమ పాత దుప్పట్ల మీద జ్ఞానులకు ఇవ్వరాదు. పడుకోవడానికి జ్ఞానులకి పాత దుప్పట్లు ఇవ్వకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వస్తే మీరు రోజు ఉపయోగిస్తున్నటువంటి దుప్పట్లని ఉతికిన తర్వాత అప్పుడు మాత్రమే దాన్ని ఇతరులకు వాడడానికి ఇవ్వాలి. ఉతకకుండా పాత వాటిని ఇవ్వరాదు. తరువాత మరొకటి ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో భిన్న భాజనమునను తినరాదు. పగిలిన కంచాలు, పగిలిన గ్లాసులు, విరిగిపోయిన గ్లాసులు, కొన్ని చోట్ల గ్లాసులలో చిట్లు ఉంటాయి, అయినా అందులో కాఫీ పోసిస్తారు, అలాంటివి ఇతరులకు అసలు పొరపాటు కూడా ఇవ్వరాదు. పగటిపూటేమో పెరుగు అన్నం తినాలి, రాత్రి పాలు లేక మజ్జిగతో తినాలి. పగటిపూట మజ్జిగ ఎక్కువ తాగినా, రాత్రిపూట పెరుగులు ఎక్కువ వాడినా అటువంటి వాడి శరీరంలో అశ్వినీ దేవతలు రోగక్రిముల్ని ప్రవేశపెడతారు. కాబట్టి ఇది పనికిరాదు. అందుకే రాత్రిపూట పెరుగు అన్నం తినకూడదని చెప్పారు. పలచని మజ్జిగ కానీ లేదా పాలతో చేసిన భోజనం కానీ రాత్రిపూట మంచిది. అగ్నిలో వేసేటప్పుడు మీరు మీ అంతట మీరు కావాలని పాడైపోయిన గొడ్డల్ని, కుళ్ళు గొడ్డల్ని, పెంటగొడ్డల్ని వేయకూడదు. అందులో యజ్ఞాగ్నిహోత్రం దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి. యజ్ఞంలో అగ్నిహోత్రం దగ్గరకు వచ్చి ఎక్కువ మాట్లాడి నోట్లో ఉన్న ఉమ్ము అందులో పడకుండా చూసుకోవాలి. ఆత్మదోషణం, ఇతరుల యొక్క మర్మాలని ప్రకటించటం, ఇవి పనికిరావు. ఇంకా చెప్పకూడనివైనా కొన్ని చెప్పవలసి వస్తుందనుకోండి. తన రక్తం, తినేసిన ఎంగిలి మెతుకులు, తన యొక్క రేతస్సు, అటువంటి వాటిని నది నీళ్ళల్లో విడిచిపెట్టరాదు. ఉమ్ము అందులో ఉమ్మకూడదు. ఇంకా కొన్ని చెయ్యరాని పనులు, అంటే మలమూత్రాలు నదుల్లోకి వెళ్ళి కూడా విసర్జించే వాళ్ళు ఉంటారంటే ఉంటారన్నమాట, ఉంటారు కాబట్టి చెప్పాడు అది. అటువంటిది ఎట్టి నరునకే అని ఘోర నరకం వసంగు, ఎంత గొప్పవాడికైనా ఘోర నరకం ఇస్తుంది. గొంతు కూర్చుండుటయు, గొంతు కూరుచుండి శిరముపై పెట్టి కొనుటయు కరయుగంబు తగదు భుజియం. భోజనం చేసేటప్పుడు గొంతు కూర్చుని తినకూడదట. చక్కగా బాసిన మఠం వేసి కూర్చోవాలి. కాళ్ళు సహకరించకపోతే టేబుల్ మీద కూర్చుని తిన్నా అదేం దోషం కాదు, కానీ గొంతు కూర్చుని భోజనం చేయకూడదు, అది మల విసర్జనతో సమానము. అలాగే గొంతు కూర్చుని నెత్తి మీద చేతులు పెట్టుకున్నా, లేదా పురాణాదులు వింటున్నప్పుడు రెండు చేతులు నెత్తి మీద పెట్టుకున్నా, అటువంటి వాడికి శనిదోషం పట్టుకుంటుంది, అది పరమదోషం, లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుంది. చేతి చివరి వేళ్లల్లో లక్ష్మి ఉంటుంది, అందుకనే కరాగ్రే వసతే లక్ష్మీ. అందుకని నెత్తి మీద ఇలా రెండు చేతులు పెట్టుకోకూడదు. దురద వేస్తే కూడా రెండు చేతులతో ఇలా బర్ర అని గొక్కోకూడదు. పురాణంలో కూర్చుని తల తీయట ఇరుగేలా తగదు గోకగా. ఎక్కడ కూర్చునో గొక్కకూడదు, ఇక్కడ అసలు గొక్కకూడదు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఇలా చెప్పగానే దురద వస్తుంది, అప్పుడే గోకుతారు. అప్పుడు ఏం చేయాలి అంటే దువ్వెలతో గొక్కోమన్నారు. పురాణానికి వచ్చినప్పుడు దువ్వెలను ఏం తెచ్చుకుంటామండి అంటే అప్పుడు తప్పనిసరి అయితే మొండి వేళ్లతో గొక్కోమన్నాడు తప్ప ఈ గోళ్లతో గోకద్దన్నాడు, తలకి దురద వేస్తే. ఇంకా అత్యావశ్యక స్థితిలో కొన్ని రెమెడీస్ చెప్పారులేండి. పక్క ఆయన పిలిచి ఏమండి పంతులు గారు 10 రూపాయలు ఇస్తామని కశ్యప్ గారిని పిలిస్తే ఆయన గోకిపెట్టి వెళ్ళిపోతాడు. కాకపోతే ఇప్పుడు కాకుండా కాస్త బయట చేసుకోండి. ఏది ఏమైనా ఒకేసారి రెండు చేతులతో గోక్కోరాదు. ఎన్ని ధర్మాలు, ఎన్ని సూక్ష్మాలు చెప్పాడు. బ్రహ్మహత్యాకరుడు, సురాపానకరుడు, పంచమహాపాతకాలకి రకరకాల భేదాలు ఉంటాయి. కొంచెం కొన్నేమో జోదాన్ని చెప్పాయి, కొన్ని బ్రహ్మహత్యని చెప్పాయి, ఏదైనా ఒక అంశం పక్కన పెడితే ఇక్కడ మాత్రం నారదుడు చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మహత్యాకరుడు, సురాపానకరుడు, స్వర్ణచేరుడు, గురుసతీ సంగతుడు వారితో ఉండువాడును, వారల ఐదుగురుడు పంచమహాపాతకులుగా నైరి. బ్రహ్మహత్య చేసేవాడు, రోజు మద్యం తాగేవాడు, బంగారం దొంగతనం చేసేవాడు, అక్కడికి ముగ్గురు, నాలుగోవాడు గురుసతీ సంగతుడు, గురుపత్నిని పొందేవాడు. ఈ నలుగురు నాలుగు మహాపాతకాలు చేశారు. ఈ పాతకులతో స్నేహం చేసేవాడు ఐదోవాడు అనమాట. అంటే పంచమహాపాతకాలు అంటే ఇవి అనమాట. ఒకటేమిటి, బ్రహ్మహత్య, రెండోది మద్యపానం, మూడోది బంగారం దొంగతనం చేయడం, నాలుగు గురుపత్ని గమనం. ఈ నలుగురితో స్నేహం చేయడం ఐదో పాపం. ఈ ఐదుగురు పంచమహాపాతకులు. పంచమహాపాతకులార్జించిన పాపమున నరక శిఖిలోపల దుఃఖించుచు ఆకల్పము వశించదరు ఆ పనులు కోడదెవరును జయన్. ఈ పంచమహాపాతకులు తమ పాపాల వల్ల యుగాంతం వరకు నరకంలో అగ్నిగుండాలలో మల్ల 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 మాడి నానా యాతన అనుభవిస్తారు. కాబట్టి ఈ పాపాలు చెయ్యొద్దు. చేస్తే దానికి ఏం చెప్పాడు, బ్రహ్మహత్య చేసిన వాడికి ఆవు గోవులు, ఆరు గోవులను ఒక మంచి పండితుడికి దానం చేసి 9 రోజుల పాటు రోజు వేడిగా మరుగుతున్న ఆవు పాలు నాలుక మీద పోసుకుని నాలుకను చుర్రుమనిపించుకుంటూ నేను బ్రహ్మహత్యా పాపం చేశానని చెప్పుకుంటూ 1 సంవత్సర పాటు నియమం పాటిస్తూ ఆ సంవత్సర కాలం హరినామస్మరణ చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. మద్యపానం చేసిన వాడికి ఆ పాపం పోవాలంటే 14 గోవుల్ని కానీ లేదా 120 గజాల స్థలాన్ని కానీ ఓ మంచి పండితుడికి దానం చేసి ఇంకా భవిష్యత్తులో నేను చచ్చిపోయేలోపు మద్యపానం చేసిన ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తంగా మీ కాళ్ళు పట్టుకుంటున్నానంటే ఆ పాపం పోతుంది. బంగారం దొంగతనం చేసిన వాడికి ఆ పాపం పోవాలంటే తాను ఎంత దొంగతనం చేశాడో దానికి 3 రెట్లు బంగారం దానం చేసేస్తే ఆ పాపం పోతుంది. ఆ పోవడానికి ముందు 9 రోజుల పాటు ఆవు పాలు మాత్రమే ఆహారంగా 2 పూట్ల సేకరించాలి. ఉదాహరణకు 1 కాసు బంగారం దొంగతనం చేస్తే 3 కాసులు దానం చేసి 9 రోజులు ఆవు పాలతోటి బతకాలన్నమాట. గురు తల్ప గమనుడు ఉన్నాడే, అటువంటి వాడికి మాత్రం చాలా తీవ్ర ప్రాయశ్చిత్తం ఉన్నది. అది వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిందే. ఆ ప్రాయశ్చిత్తం అంత తేలిగ్గా పోదు. ఇప్పుడు నేను నా నోటితో కూడా ఉచ్చరించలేనంత పాపం అది. ఆ పాపానికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చెప్పారు. చర్మకారుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా చెప్పులు అపహరిస్తే అటువంటి వాడు 100 జన్మలు కుక్కయి పడతాడు. అందుకే చెప్పులు అసలు దొంగతనం చేయకూడదు. అసలు చెప్పులు పక్కవాడికి తొడుక్కుంటేనే తప్ప, అంటే ఎత్తుకుపోతే ఇంకెంత పాపం, 100 జన్మలు కుక్కయి పడతాడట. అందుకనే బయట చెప్పులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు ఎవరికి వాళ్ళు. ఎందుకో తెలుసా, వాడు చెప్పులు ఎత్తుకుపోయాడని కాదు, వాడికి 100 జన్మలు కుక్క జన్మ ఎందుకు ఇవ్వడం అని. అందుకని ఎవరు చెప్పులు వాళ్ళు వాళ్ళ కారుల్లోనో స్కూటర్లోనో పెట్టుకుని, నా పోటీ వాడైతే ఇసుకలో పెట్టుకుని చాలా జాగ్రత్త పడుతూ ఇతరులను రక్షిస్తూ వస్తున్నారు. కానీ పరుల యొక్క చెప్పులు అపహరించడం మహాపాపం అన్నమాట. మృతకాన్నం, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ ఇంట్లో 11 రోజుల పాటు మనం కంచం పెట్టకూడదు. అక్కడికి వెళ్ళి ఆకులు అన్నం తినకూడదు. అది మృతకాన్నం అంటారు. అది పరమదోషం. ఆ సమయంలో అన్నం తింటే దానికి పెద్ద ప్రాయశ్చిత్తం ఉంటుంది. సూతకాన్నము, ఏటి సూతకం ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఏడాది భోజనం చేయడం కొన్ని దోషాలు ఉంటాయి. దగ్గర చుట్టాలు తప్ప గురువులు, పౌరాణికులు, స్మార్త నియమాల్లో ఉన్నవాళ్ళు, పౌరోహిత్యంలో ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు అసలు తినకూడదు. విశ్వాసఘాతుకాన్నమును, కృతజ్ఞత లేని దుర్మార్గులు ఉంటారుగా, ఎన్ని ఉపకారములు చేసినా అవన్నీ మర్చిపోయి నీ మొహం చూడలేదంటారు. అటువంటి దుర్మార్గులు అన్నం అసలు తినకూడదు. అస్సలు తినరాదు పొమ్మనాడు. తస్కరాన్నమును, దొంగాడింట్లో అన్నం తినకూడదు. చిత్రకారాన్నం అసలు తినకూడదు. లంచగొండి ఇంటిలో అన్నం తినకూడదు. భృతకాధ్యాపకాన్నంబు అంటే ఏమిటి, వాడు అధ్యాపకుడిగా ఉంటాడు కానీ పాఠం చెప్పడం రాదు, ఊరికే జీతం తీసుకుంటాడు, ఎవడికి పాఠం చెప్పడు, సబ్జెక్ట్ లేదు. నామకే వస్తే వాడు బీఈడ్ అయిపోయాడు, టీచర్ అయ్యాడు, ఏమీ పాఠం చెప్పడం అన్నమాట, కబురుతో కాలక్షేపం చేస్తాడు. అటువంటి వాడిని భృతక అధ్యాపకుడు అంటారు, కపట అధ్యాపకుడు. వాడి చేతి అన్నం తినకూడదు. మంత్రము రాకుండా పౌరోహిత్య వృత్తిలో ప్రవేశించిన వాడి యొక్క అన్నం తినకూడదు. బాగా మంత్రం ఎంతో కొంత తెలియాలట. సంకల్పాదులు చేత కాకుండా కేవలము పౌరోహిత్యం స్వీకరించి అక్షరం రాకుండా ఉంటే అటువంటి వాడి ఇంట్లో అన్నం తినకూడదు. పర్యుషితంబుకు అన్నంబును భుజింపరాదు. పర్యుషితం అంటే ఏమిటి, కలుషితమైన అన్నం. అన్నంలో తల వెంట్రుకలు పడినా, ఈగలు పడినా, దోమలు పడినా అటువంటి ఆహారానికి పర్యూషితము అని పేరు అన్నమాట. అందుకే ఈగలు పడినా, దోమలు పడినా, చీమలు పడినా, లేక వెంట్రుకలున్నా అన్నాన్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టకూడదు. అసలు అన్నం ఎవరు తినకూడదు, ఎవరికి పెట్టకూడదు. పొరపాటున పరపురుష సంగమం చేయవలసి వస్తే స్త్రీ ఇష్టపడో ఇష్టపడకో కర్మయోగం వల్ల అటువంటి ఆవిడ రజస్సుల కాగానే ఆ బయట ఉన్న నాలుగో రోజున స్నానం చేసి మళ్ళీ ఐదో రోజున పునఃస్నానం చేసి శివుడికి 108 ప్రదక్షిణలు చేస్తే ఈ పరపురుష సంగమ దోషం పోతుంది. సంవత్సరకాలం పరపురుషుడి చెరలో వాడి ద్వారా సంగత్యాన్ని అనుభవించిన స్త్రీ ఆ దోష పరిహారానికి గంగా తీరంలో 6 నెలల పాటు ఉండి రోజు గంగా స్నానం చేసి బయట ఉన్నప్పుడల్లా 4 రోజులు స్నానం చేసి మళ్ళీ 5వ రోజు పునఃస్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేస్తే ఆ దోషం పోతుంది. పరపురుషుడి ద్వారా సంతానాన్ని పొందితే మాత్రం ఆ స్త్రీకి ఇంకా తన భర్తతో ఏ సంబంధము ఉండదు, ఆ దోషానికి ప్రాయశ్చిత్తం లేదు. మృత్తికా భస్మముల మణిపృథ్వీమేఘ వర్షణంబున ఖననంబు వలన దాహనమున ఉపలేపనమున శౌచమును చెందు తెలుసుకొని పారిశుద్ధ్యంబు సలుపవలయు. తెలుసో తెలియక రకరకాల పాపాలు చేశాం, వీటికి కొంచెం ఉపచారాలు చెప్పాడు. ఇప్పుడు ఈ పాపాలు చెయ్యొద్దని చెప్పడమే కాకుండా తెలుసో తెలియకో చేస్తే మరి దాని నుంచి బయటపడాలిగా. ఎన్ని ఘోర పాపాలు చేసినా నెలాళ్ల పాటు మృత్తికా స్నానం చేస్తే నదీ తీరంలో ఆ పాపాలకి చాలా వరకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అనగా రోజు గోదావరి దగ్గరికి వెళ్ళండి, అక్కడున్న మట్టి ఒంటికి పూసేసుకోండి, బాగా 5 నిమిషాల సేపు ఆ మట్టిని ఒంటికి నలుచుకోండి, ఒక 5 నిమిషాల శరీరాన్ని అలా ఎండనివ్వండి. ఆ తర్వాత గోదావరిలో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే 1 మాసం భయంకర దోషాలు పోతాయి. ఇదే పరపురుష సంగమము, ఇటువంటి అనేకమైన నోటితో ఉచ్చరించడానికి కూడా వీలు కాని పాపములకి 1 నెలాళ్ళు అలా చేస్తే ప్రాయశ్చిత్తం. ఇంకా నదీ తీరానికి వెళ్ళి ఒళ్ళంతా విభూతి పూసుకుని కాసేపు శివనామస్మరణ చేసి అప్పుడు నదిలో స్నానం చేస్తే వాడికి కూడా ఘోర మహాపాతకాలు తొలగిపోతాయి. తెలుసో తెలియకో 6 సంవత్సరముల పాటు ఏకధాటిగా మద్యపానం చేశాడనుకోండి, ఆ మద్యపాన దోషం పోవాలంటే 6 నెలల పాటు రోజు ఏదో ఒక నదిలో స్నానం చేసి ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుంటే ఆ దోషం పోతుంది. లేదా 6 నెలల పాటు విడిచిపెట్టకుండా రోజు గురువుగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుంటే వాడు ఏకధాటిగా చేసిన జీవితాంతం తాగేశాడు అనుకుందాం ఒకడు, వాడు తాగుబోతు, వాడికి పశ్చాత్తాపం కలిగింది, ఈ మద్యపాన పాపం నుంచి బయటపడాలనుకుంటే 6 నెలలు రోజు ఉదయం పూట గురువుగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుంటే ఆ పాపం పోతుంది. 6 నెలల పాటు గురువుగారు ఏకధాటిని దొరకకపోతేనో, గురువుగారు నాబోటి వాడే మందంలో 6 నెలలు 6 రోజులను ఇంకో చోట 6 రోజులు ఉంటాడుగా, ఎప్పుడు దొరికితే అప్పుడు లెక్కేసుకోవాలన్నమాట. 11వ తారీఖు అని డేట్ వేసుకోవటం, ఈరోజు గురువుగారి కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తిపోయి చల్లుకున్నాను, మళ్ళీ తర్వాత 20వ తారీఖు అలా డేట్లు వేసుకుని 6 నెలలనగా 180 రోజుల కాలం మొత్తం మీద గురుపాదములు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుంటే ఈ భయంకర మద్యపానాదుల వల్ల అభక్ష్య భక్షణ దోషం కూడా తొలగిపోతుంది, తినకూడని తింటే కూడా ఆ దోషం పోతుంది. ఈ మధ్యన అందుకే అనుకుంటాను, ఒక ఆయన రోజు రావడం ఓ డైరీ తెచ్చుకునేవాడు, దాని మీద డేట్ వేసుకుని నా కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకోవడం మొదలెట్టాడు, నాకు ఇప్పుడు అర్థమవుతుందా ఇందుకే అయ్యి ఉండొచ్చు కూడా చెప్పలేం. సరే మొత్తం మీద ఏదేమైనా సరే ఈ గురుపాద జలం మనిషిని భయంకరమైన పాన భక్షణ దోషముల నుంచి విముక్తుండి చేస్తుంది. ఇంకా నానాదాన మహాత్మ్యాలు, చాలా గొప్ప దానం ఫలం, తర్వాత పుష్పం, జలం, వీటన్నిటికంటే కూడా అన్నదానం మహాదానం. అన్నదానం కంటే గొప్ప దానం మరొకటి లేదు. కానీ అన్నం కూడా భూమిలో ఉండడం వల్లే అన్ని దానాలలోకి చిట్ట చివరికి భూదానం గొప్పదని చెప్పారు. ఈ మాట మీరు ఇంటికి వెళ్ళాక భాగవతం ఉంటే ఇంట్లో చూసుకోండి, ఇందులో చెప్పిన మాటే అందులో కూడా చెప్పాడు. వామన అవతారంలో వామనుడు బలిచక్రవర్తితో క్షితిద అన్నమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడసలుపు దురెలమిన్. భూదానం చేసేవాడు భూమిని సంతోషంతో పుచ్చుకునేవాడు, ఇద్దరూ పాపాత్ముల నుంచి పాపాత్ముల యొక్క సాంగత్యం నుంచి మహాపాతకాల నుండి విముక్తి పొంది 100 దివ్య సంవత్సరములు ఇంద్రలోకంలో సుఖంగా ఉంటారన్నాడు. మిగతా దానాలకి భూదానానికి తేడా చెప్పమంటారా? ఎక్కడైనా దానం ఇస్తే ఇచ్చిన వాడికి పుణ్యం, పుచ్చుకున్న వాడికి పాపం వస్తుంది. ఎందుకని వాడు ఇచ్చిన పాపాలన్నీ కూడా ఈ వస్తువు ద్వారా వస్తాయి కనుక. ఇతరుల పాపములు వాడి వస్తువు ద్వారా మనకు వస్తాయి. వాడు బంగారం ఇచ్చాడంటే సంతోషపడడం కాదు, బంగారం ద్వారా బంగారం లాంటి తన పాపాలు వీడు అంటగట్టాడు. అలాగే ఏ వస్తువు అయినా అవతల వాడు ఇచ్చాడు అంటే ఆ ఇచ్చిన వాడి దగ్గర పుచ్చుకున్న వాడికి కొన్ని పాపములు సంక్రమిస్తాయి. కానీ ఒక్క భూదానం అట ఇచ్చునతడును సంతోషంతో పరిగ్రహించేవాడు. అందుకే క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును, చాలా ఇష్టంతో స్వీకరించేవాడు. ఈ ఇద్దరు కూడా పాపముల నుంచి విముక్తి పొంది 100 దివ్య సంవత్సరముల కాలం ఇంద్రలోకంలో ఉంటారు. ఎందుకంటే భూమిలోనే బంగారం ఉన్నది, భూమిలోనే ధాతువులు ఉన్నాయి, భూమిలోనే ఖనిజాలు ఉన్నాయి, భూమిలోనే సారం ఉన్నది, అసలు అన్నము వంటివన్నీ మళ్ళీ భూమిలోంచే పుడతాయి. కాబట్టి ఇన్ని రకాలైన వస్తువులకి మూల కారణమైనది భూమి కనుక భూదానం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరూ పుణ్యాత్ములై సుఖం పొందుతారు. మీరు ఎంత పుణ్యం చేస్తున్నట్టు, మీ పాపాలను ఇతరులకి అంటగట్టడం కాకుండా ఇచ్చి మీరు పుణ్యం పొంది వాడికి కూడా పుణ్యం ఇస్తున్నారు. ఆ పుణ్యం వల్ల మళ్ళీ శాశ్వతంగా వైకుంఠానికి ఎడతారు. అందుకని అన్ని దానాల్లోకి భూదానం మహాదానము అని చెప్పారు. ఇవన్నీ శ్రద్ధగా కూర్చుని కాళ్ళు చేతులు కట్టుకుని మరీ వినయంగా చ్యవనుడంతటి పండితుడు నారదుని ద్వారా వింటున్నాడు. అపూర్వ గాథ. ఆశ్రమాలలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, వీటన్నిటిలోకి గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనది. ఆశ్రమముళ్ళకెల్ల గృహస్థాశ్రమమే శ్రేష్టమందురు ఆర్యులు. ఆశ్రమాలన్నిటిలోకి గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనది. దాన్ని సక్రమంగా నిర్వహించటమే మానవుడు చేయవలసిన పని. ఒక ఆశ్రమం స్థాపించడం కష్టం కాదు, కానీ స్థాపించిన తర్వాత దానిని సరైన రీతిలో నడిచేలా చేయడం కత్తి మీద సాము లాంటిది. అందున తక్కిన ఆశ్రమాలలో కంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఒక పక్కన సకుటుంబం, మరో పక్కన లోకశ్రేయస్సు, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. తన పిల్లల్ని ప్రేమించినట్టుగా లోకాన్ని ప్రేమిస్తూ సాధ్యమైనంత వరకు తన ధనాన్ని ధర్మకార్యాలకి వినియోగిస్తూ కోరికలు ఉండాలి కానీ ఎక్కువ లేకుండా చూసుకుంటే అటువంటి వాడు ఈ జన్మలోనే కైవల్యం పొందగలుగుతాడు. కైవల్యం పొందడానికి సులభమైన మార్గం ఏమిటి అంటే తన ధర్మాన్ని నిర్వహిస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు స్వార్థం తగ్గించుకోవడం. అసలు లేకపోతే అసలు గృహస్థాశ్రమం ఉండదు కదా. ధనాన్ని ధర్మకార్యాలకి ఎక్కువ వినియోగిస్తే ముందు ఇహం, ఆ తర్వాత పరం, రెండూ వస్తాయి. కాబట్టి ఇహపరములు రెండూ రావాలి అంటే మానవుడు చేయవలసిన పని గృహస్థాశ్రమాన్ని సాధ్యమైనంత స్వల్ప స్వార్థంతో నిర్వహించుకోవాలి. అందుకని ఏం చెప్పారు నారదుల వారు చవనుడితో, నాయనా నేను నీకోసం చెప్పడం లేదు కానీ నీ వంటి వాడికి చెబితే నువ్వు లోకానికి చెబుతావు కనుక ఈ ధర్మాలన్నీ బోధించాను. చవరుడికి అసలు ఈ ధర్మాలే అక్కర్లా, వీటికి అతీతంగా తపస్సు చేసి ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమ్మని తన దగ్గరికి రప్పించుకుని ఆమె దర్శనం చేసుకుని తరించే శక్తి కలిగిన వాడు ఆయన. విష్ణుమూర్తి దగ్గరికి తలుచుకున్నప్పుడు వెళ్ళగలిగే శక్తి ఉన్న అపూర్వమైనటువంటి వ్యక్తి చవనుడంటే. అయినా ఎందుకు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు తన ధర్మాన్ని నిర్వహించాలి అంటే ఆయనని 10 మంది తీసుకుంటారు కనుక, ఆదర్శంగా తీసుకుని ఆయన్ని అనుకరిస్తారు కనుక, ఆయన మహాత్ముడు గనక, గురుస్థానంలో ఉన్నవాడు గనక ఆయనకి చెప్పాడు. మంచివాళ్ళని, కొంచెం శక్తి కలిగిన వాళ్ళని, ధర్మాచరణ మీద ఆసక్తి ఉన్నవాళ్ళని బాగు చేస్తే వాళ్ళ వల్ల లోకం బాగుపడుతుంది. మీరు ఇప్పటికి కూడా ఎందుకు పండితులైనటువంటి వాళ్ళని మనం గౌరవిస్తున్నామంటే పండితుడు ఒకండి గౌరవిస్తే వీటి ద్వారా ధర్మ ప్రచారం అవుతుంది కనుక. లేకపోతే లోకం అంతా ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక భ్రష్టత్వాన్ని పొందుతుంది కనుక. లోకశ్రేయస్సు కోసం, లోకాన్ని రక్షించడం కోసం తప్పనిసరిగా కొంతమంది యోగులు కావలసిందే. కాబట్టి నువ్వేం చేస్తావు, ఈ విన్న వాటిని ధారణ చెయ్యి, ధారణ చేసి లోకానికి అందించు. దానం, ధర్మం, తీర్థయాత్ర, సేవ, వీటి యొక్క మహిమ లోకానికి తెలియచేయి. అప్పుడు నీతో పాటు లోకం కూడా తరిస్తుంది. అనగానే చాలా సంతోషపడి, నువ్వు చెప్పిన ధర్మాలన్నీ ఆచరిస్తాననుకో, కానీ తీర్థయాత్రలు కూడా చెయ్యాలంటున్నావు, నేను కూడా తీర్థయాత్రలు చెయ్యాలని అడిగాడు ఆయన. వాడు వీడు అనే తేడా లేకుండా ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడైనా తీర్థయాత్ర చేయవలసిందే అన్నాడు మళ్ళీ నారదుడు. శ్రీ మహావిష్ణువైన భూమండలంలో మానవ రూపం ధరిస్తే అతడు తప్పక తీర్థయాత్రలను సేవించవలసినది. ఒకే ఊళ్ళో కదలకుండా ఉంటే జ్ఞానం తగ్గిపోతుంది. జ్ఞానులు కదలక ఉన్న ఊళ్ళో ఉండి కీర్తి పొందలేరు, కైవల్యము పొందలేరు. మీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు కూడా ఉన్నాయి చెబుతున్నాను వినమని ఆ ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. గోళ్ళు, దంతాలు, తల వెంట్రుకలు, ఎముకలు, ఈ నాలుగు ఉండవలసిన చోటు ఉంటేనే విలువ, ఆ ఉండవలసిన చోటు విడిచిపెడితే వాటికి విలువ లేదు, పైపెచ్చు భయం కలిగిస్తాయి అవి. గోళ్ళు ఈ చేతికి ఉంటేనే విలువ, ఒకసారి కత్తిరించాక చిచ్చి ఇంట్లో ఉంచకూడదని అవతల పారేస్తావునా? పొరపాటున కత్తిరింపబడిన గోళ్ళు ఏ కడుపులోకో వెళ్ళాయంటే ఎహివిడికి అనారోగ్యం వచ్చి కడుపుకి ఆపరేషన్ చేయవలసింది. దంతములు కూడా అంతే, ఈ పళ్ళు లోపల నోట్లో ఉంటే తినడానికి ఉపయోగపడతాయి, ఊడిపోయిన తర్వాత అయ్యో దంతమా నువ్వు ఎంత గొప్పదానివి, నా నోట్లో ఉన్నావు, నిన్నగాక మొన్న సొద్దప్పాలు తినిపించావు, బూరెలు తినిపించావు, నెయ్యి తినిపించావు, ఇప్పుడు ఊడిపోయావా, నేను ఇంట్లో పెట్టి పూజిస్తానంటే అసహ్యంగా ఉంటుంది, ఎవరు ఒప్పుకోరు. అందుకని ఆ దంతాలు కూడా అవతల పారేయవలసింది, ఒక్కసారి ఊడేయంటే ఇక వాటికి విలువ లేదు. అయితే ఈ మధ్యన బంగారపు దంతాలు కట్టించుకున్న ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ పన్ను ఊడబెట్టి అది పక్కవాడికి ఉపయోగపడిందిలేండి. ఈ లోపల ఉన్న దంతములు ఊడిపోతే మాత్రం వాటికి విలువ లేదు. ఇంకా మూడోదేటి, వెంట్రుకలు కూడా నెత్తి మీద ఉంటే విలువ తప్ప ఊడిపోతే ఎంత అసహ్యము, జుగుప్సగా ఉంటాయి, అవి అన్నంలో కనపడ్డాయంటే భోజనం చేయలేము. ఆహారంలో కేశములు ఉంటే ఆహారాన్ని పర్యూషిత ఆహారము అంటారు, దూషితమైన ఆహారం. కాబట్టి తల వెంట్రుకలు కూడా ఊడితే ఇంక వాటికి విలువ లేదు, అవతల పారేయవలసిందే. ఇంకా మరొకటి ఏమిటి, ఎముక. ఎముకలకి పైన చక్కగా మాంసము చర్మము ఉంటే దీన్ని కౌగిలించుకోవడము లేకపోతే ముద్దు పెట్టుకోవడమే, మా బాబే మాబోయబోయే నా పిల్లాన్ని ఎత్తుకోవడము, ఇలాంటి పిచ్చమలు చేస్తాం. ఆ ఎముకలే కనుక ఊడి బయటకు వచ్చాక దాన్ని ఎవడని ఇంట్లో పెట్టి పూజిస్తాడు. మన కాలేముకే ఒక్కోసారి యాక్సిడెంటే, ఒక ఆయన కాలేముకి విరిగిపోయింది, దాన్ని తీసి అవతల పారేశారు. కానీ పొరపాటు కూడా ఆ ఎముకని మొన్నటిదాకా నా మోకాల దగ్గర నుంచి కింద దాకా ఉండేదానివి, నిన్ను నా పూజామందిరంలో పెట్టి పూజిస్తానని ఎవడైనా ఇంట్లో పెట్టి పూజిస్తున్నాడా? ఏమో నాకైతే తెలియదు, ఇంతవరకు ఎవరు పూజించలేదు. పూజించే పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళని క్షుద్రోపాసకులు అంటారు. దేవతోపాసకులు ఎముకల్ని కపాలాలని ఇంట్లో పెట్టి పూజించరు. కాబట్టి ఈ ఎముకలు కూడా లోపలుంటేనే విలువ, ఒకసారి ఊడిపోతే వాటికి విలువ లేదు. అలా కాకుండా పండితులు, ఉద్యోగులు, వీళ్ళు ఉన్న చోట ఉంటే విలువ ఉండదు. ఈ మందనలోనే పుట్టి మందనలోనే కదలకుండా ఉండిపోయాడు అనుకోండి, వాడు ఎంత పండితుడైనా గుర్తింపు ఉండదు. అదే ఈ మందనలో ఉన్నవాడు ఏ ఏలూరు వస్తే అబ్బాయి ఎంత గొప్పవాడండి అని పొగుడతాం. ఏ ఊళ్ళో ఉన్నవాడికి ఆ ఊళ్ళో విలువ తక్కువగా ఉంటుంది. మీరు ఎందుకని, వీడండి వీడు చిన్నప్పటి నుంచి నాతో తిరిగాడండి, వీడు మొహం మావాడేనండి, వీడికే వచ్చండి అంటాడు వాడు, వాడు పక్కవాడే, వీడు ఎంత గొప్ప పండితుడైనా. అందువల్ల పండితుడు విద్వాంసుడు ఉన్న ఊరు వదలక పాడైపోతాడు. అందువల్ల తప్పక ప్రతివాడు ఏం చేయాలన్నమాట, సాధ్యమైనంత వరకు ప్రపంచయాత్ర చేస్తే బయటికి వీడి పరిచయం అవ్వడం వల్ల వీడికి గుర్తింపు వస్తుంది, తిరగ్గా తిరగ్గా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. నిజం చెప్పాలంటే ఏ పాండిత్యం లేని వాళ్ళు కూడా ఉపన్యాసాలు చెప్పి రాణిస్తున్నారు ఈ మధ్యకాలంలో. కారణం ఏమిటంటారు, వాడి ప్రపంచం అంతా తిరిగి ఏ క్షేత్రంలో ఏమున్నాయో తెలుసుకుని 10 మందికి చెప్పడం వల్ల. అక్షరంతో సంబంధంలా తిరగడం వల్ల వచ్చేటటువంటి జ్ఞానం, లౌకిక జ్ఞానం మనిషికి అపారమైన కీర్తిని తెచ్చిపెడుతుంది.